యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ అనుభవం చూశారు కదా, దేవునికున్న మన పట్ల ఉన్న దేవునికి ఏ ఆలోచన ఉంటుంది? నీ గురించి దేవునికి ఏమైనా ఆలోచన ఉందా లేదా? ఉంటుందా లేదా? ఏమై ఉంటుంది నీ గురించి దేవునికి ఏ ఆలోచన ఉండుంటుంది? ఆలోచన ఉంది అని మనకు తెలిసింది కాబట్టి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఏమని ఆలోచించి ఉండేవాడు దేవుడు? ఒకసారి మీరు సమాధానం చెప్పుకోండి. ఏం చెప్తాడు? నీకు ఇప్పుడు ఏ పేరు అయితే కలిగి ఉన్నావో ఆ పేరు పెట్టడం దేవుని ఉద్దేశమే. ఇంకా ఏ కుటుంబంలో నువ్వు పుట్టాలని నువ్వు ఉన్నావో ఆ కుటుంబంలో నువ్వు ఉండడం కూడా దేవుని యొక్క, ఏ దేశంలో ఉండాలో అది కూడా దేవుని యొక్క ఆలోచనే. నువ్వు ఎలా చదవాలో లేక ఏం చేసావు ఇప్పటి వరకు నీకు తెలిసినంత వరకు యాజ్ ఇట్ ఈస్ ప్లాన్ అంత ఎవరిది? సో ఇప్పుడు తెలిసిపోయింది ఏంటంటే దేవుని యొక్క ప్లాన్ లో నేను ఉన్నాను అన్న విషయం నాకు అర్థమైంది. ఆయన నాకు న్యాయాధిపతి అంటే ఏం చేస్తాడు ఇప్పుడు నాకు చెప్పండి. రెండు రకాలు వినపడింది ఇక్కడ. న్యాయాధిపతి అంటే ఏంటి? న్యాయం చేస్తాడా, న్యాయం తీరుస్తాడా? న్యాయాధిపతి చేస్తాడా తీరుస్తాడా? ఆయనైతే నీకు అన్యాయం చేయడు, అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఇప్పుడు రెండోది మాట్లాడండి, మీ దగ్గర ఉన్న సమాధానాలు మీకు తెలుస్తాయి, మీ పక్కన కదపండి నిద్రపోతే చెప్పమనండి. ఆయన అన్యాయం చేయడు, అసంభవం. ఓ ఆయన న్యాయమే చేస్తాడు. ఓ ఓకే. ఇంకా న్యాయానికి అధిపతి కాబట్టి ఇంకా అందరికీ చేస్తాడు. నాకు ముందు నీకు నువ్వు మాట్లాడుకో. ఎలా ఎలాగా? నువ్వు కరెక్ట్ గా ఉంటే, నువ్వు కరెక్ట్ గా లేకపోతే అసలు ప్రాబ్లం ఇక్కడ ఉంది రండి. ఏం చేస్తాడు న్యాయాధిపతి? ఏం చేస్తాడు? అంతే, నువ్వు అమ్మడం చూపోతే మళ్ళీ ఇప్పుడు ఆయన న్యాయానికి అధిపతి లైక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనుకుందాం. వన్స్ హీ వాజ్ డిక్లార్డ్, ఏమైనా డిక్లరేషన్ వచ్చింది అని అంటే ఆయన సంతకం పెట్టాడు అని అంటే ఇంకెవడో మాత్రాన్ని కావదు, ఎవడో మాత్రాన్ని కావదు. మళ్ళీ ఇంటర్నేషనల్ హేగ్ వెళ్ళాలి, అక్కడ కూడా దీన్ని సమర్థిస్తే ఇంక తీసేయడం లేదు, చట్టబద్ధం అయిపోయింది, అంతే ఆమోదం. ఇప్పుడు దేవుడు మనకి న్యాయాధిపతి. మళ్ళీ చెప్పండి, దేవుడు మనకి యెహోవా నాకు అనే చెప్పండి, మొత్తం చెప్పండి. నువ్వు తప్పు చేస్తే ఏం చేయాలి? ఏం చేయాలి తప్పు చేస్తే? నువ్వు ఆబ్వియస్లీ న్యాయాధిపతి కాబట్టి ఏం చేస్తాడు? శిక్షిస్తే నువ్వు కరెక్ట్ గా అవుతావా, శిక్షించకుండా నీకు ఏదైనా పనిష్మెంట్ అదే పెనాల్టీ ఏమంటదాన్ని అపరాధం, అపరాధాన్ని నీకు వేస్తే నువ్వు పెనాల్టీ వేస్తే నువ్వు మామూలు అవుతావా అనేది ఎవరు ఆలోచన? న్యాయాధిపతి ఆలోచన. అతడు చూపిస్తున్నాడు అది చింపేసుకుని నా వైపు నేను తీసుకోవడానికి దేవునికి అప్పగించి దాన్ని గాయాన్ని పోర్చమంటానికి తేడా ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఒక సహోదరు వచ్చి చెప్పింది నా జీవితంలో సుఖం లేదు, దేవుడు నమ్ముకోక మునుపు లేదు, నమ్ముకున్నాక లేదు, రేపు వస్తుందో రాదో తెలియదు, నా బతుకెందుకు ఇలా చేశాడు దేవుడు అంది. నాకు అర్థం కాలేదు. కరెక్టే కదా, కొంతమందికి కదా కొన్ని కారణాలు కరెక్ట్గా ఏం చెప్తారంటే చేసుకున్నాను, కర్మ పట్టేసింది, దరిద్రం వచ్చి పడిపోయింది. ఎన్ని మంచి సంబంధాలు వస్తే మా అమ్మ ఒప్పుకోలేదు, ఈ ఇంట్లో పడ్డాను, ఆ జీవితం అయిపోయింది, ఇంకేం లేదు, నీ చీపురు కట్లాగా అరిగిపోతుంది ఇక్కడే. రియాలిటీ ఎందుకు లేదు, ఎందుకు అవ్వలేదు? మీకు తెలుసా, దేవుడు నీకు న్యాయాధిపతి. ఏంటి ఏం చేస్తుంటాడు చెప్పు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? ఏంటి ఆయన చేసిన న్యాయం? నీకు అన్యాయం కదా, నువ్వు నొప్పితో ఏడుస్తూ నువ్వు అన్యాయం జరిగింది నాకంటే దేవుడేమో న్యాయాధిపతి అంటే ఎలా ఒప్పుకుంటావు? ఎస్, ఆయన న్యాయాధిపతే. ఎందుకో తెలుసా, నీ వంపులు తీర్చటం అందుకు అక్కడ పెట్టాడు. దట్స్ అ రియల్ జడ్జ్మెంట్. నిన్ను కరెక్ట్గా ఎక్కడ పెడితే లొంగుతావో, ఎక్కడ పెడితే నువ్వు నలుగుతావో, ఎక్కడ పెడితే నువ్వు కన్నీరు కారుస్తావో, ఎక్కడ పడితే నువ్వు వేదన చెందుతావు, ఎక్కడ పడితే నీకున్న ఎక్స్ట్రాలన్నీ సెటిల్ అయిపోయి సాఫ్ అయిపోతావో, న్యాయాధిపతి ఎవరు చెప్పండి? నా దేవుడు నాకు నీ అనుభవంలో మాట్లాడు ఇప్పుడు. న్యాయాధిపతి, మరి దేవుడు అన్యాయం చేస్తున్నట్టున్నది నీకు? నీ ఇంట్లోనే ఇద్దరికే, ఇద్దరు ఒకే కడుపును పుట్టిన తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలైతే ఒకదాన్ని ఏమో తీసుకెళ్ళి రాజకుటుంబంలో పెట్టి నిన్ను తీసుకెళ్లి పలువురు ఇంట్లో పడైతే నీకు దేవుడు న్యాయాధిపతి? నీకు న్యాయము కానిది దేవునికి న్యాయమే అవ్వచ్చు, బికాజ్ ఆయన న్యాయమును మార్చనివాడు, అది న్యాయాధిపతి. దట్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. అది అంటుంది నాకు సుఖం లేదు, పుట్టినప్పటి నుంచి లేదు, పెరిగినప్పుడు లేదు, పెళ్ళైనప్పుడు లేదు, ఇప్పటికీ లేదు. నిన్ను దేవుడు అక్కడ పెడితే తప్ప నీ హృదయంలో ఉన్న ఆ సొనుగుడు కంట్రోల్ చేయడానికి ఆయనకు అంతకుమించి మంచి మార్గం దొరకలే. ఆయన తీర్పులు నిత్యములు, పర్ఫెక్ట్గా ఉంటాయి ఆయన జడ్జ్మెంట్స్, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకో తెలుసా, నువ్వు రక్షించబడ్డావా లేదా చెప్పండి, అదో డౌట్ ఉందా? రక్షించబడ్డం అంటే ఏంటి? యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడని, నేను కూడా పాపినని, ఆ పాపములు ఎందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా నా పాపాలు కొట్టివేయబడ్డాయని, ఆయన సిరులో మరణించాడని, తిరుగు లేచాడని, త్వరగా పరలోకం వెళ్ళాడని, మళ్ళీ వచ్చి మనం తీసుకెళ్తాడని. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో మీరందరూ ఎవరు? ఎస్, నోటితో ఒప్పుకున్నారు, హృదయం విశ్వసించబడ్డారు, మీరు రక్షించబడ్డారు. రక్షించబడ్డానికి నీ పాత్ర ఏమైనా ఉందా? నమ్మకం తప్ప నీకు అసలు ఏమీ లేదే. ఏమీ లేకపోయినా నీకు తన రక్షణ కొరకు ముందుగానే నీకు చెప్పకుండానే సిరులో చనిపోయి ఆయన నీ కొరకు రక్తం కార్చి విలువ చెల్లించినప్పుడు నీకు న్యాయం తీర్చాడు కదా. ఏంటి న్యాయము? నరకంలోకి వెళ్లకుండా నిన్ను ఏం చేశాడు? రక్షించాడు. మరి అది న్యాయమైన తీర్పు కదా, అది దేవునికి స్పష్టమైనది కదా. మరి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకే నిన్ను తీసుకుని వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీరు నష్టపోవడం, సిగ్గుపరచబడ్డం, కొన్ని దుఃఖాలు, కొన్ని అవమానాలు, కొన్ని ప్రదేశాల్లో మనకి భయంకరమైన ఆ శ్రమ, దేవుని న్యాయములు ఏంటవి? అందుకే యోబు దేవుని దగ్గరికి వచ్చి ప్రశ్నించలేదు. మనం మాత్రం సొరుగుతాం, మనం మాత్రం మాట్లాడతాం, ఆయన న్యాయము తీర్చు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఒక నష్టమే కలిగినా, ఒక బలహీనత వచ్చినా, దాన్ని బట్టి నువ్వు సొలగొద్దు, మాట్లాడదు, ఆ విషయం చెప్పు, దేవుడు నాకు న్యాయం తీర్చాడు, నేను ఇలా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం. నీవు ఎప్పుడైతే దేవుని రక్షణలో నుంచి ఒక్క నిమిషం బయటకు వెళ్ళిపోతావో అదొక్కటే నీకు నీవుగా వేరుపడి దేవునికి విరోధంగా రూపించబడుతున్న ఆయుధంగా నువ్వు వెళతావు. అది వర్ధిల్లదా? వర్ధిల్లదు. అందుకే దేవుని విడిచిపెట్టకుండా శ్రమైనను సహానుభవం కలిగి ఎప్పుడైతే దేవునితో న్యాయము తీర్చే దేవుని కొరకు నన్ను నేను నా హృదయాలోచనను అప్పగించుకుంటానో నా హృదయం ఫ్రీ అవుద్ది, ఫ్రీ అయిపోద్ది. హలో సిస్టర్ వచ్చి చెప్పింది, నిజంగా బ్రదరు దేవుడు నమ్ముకున్న తర్వాత నా ఇంట్లో ఏమేనూ జరగలేదు కానీ నాకు మాత్రం ఎక్కడ లేని గేరా పొగరు అన్ని అనిపోయాయి బ్రదరు. ఇప్పుడు ఎంత కామన్ ఉంటుందని తెలుసా? ఎందుకంటే బైబిల్ తీస్తేనే అతను మాట్లాడేస్తున్నాడు. బాబోయ్ నేను ఎలాంటి దాన్నో, ఎంత సౌండ్ లేకుండా అయిపోయాను బ్రదరు, దేవుడు నిజంగా మంచోడు బ్రదర్ అని. ఆవిడికి ఈవిడికి తేడా ఏంటి? ఒక ఆవిడ న్యాయమును నమ్మింది, తన జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితిని ఒప్పుకుంది, మరొక ఆమె ఒప్పుకోవటంలే. ఒప్పుకొని నీకు న్యాయం తెచ్చడం మానేస్తాడా? నువ్వు రక్షణ పొందావు కదా, రక్షించబడ్డావు కాబట్టి దేవుని నుంచి తొలగిపోలేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయం తీర్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు రెండో మాట చెప్పు, ఆయన నాకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త అంటే చట్టాన్ని రాసేవాడు, శాసనాలు రాసేవాడు, ఇంకా యస్ ఇస్ ఎ రూలర్, రూల్ చేసేవాడు, ఇంకా ఏం చెయ్యాలో చెప్పేస్తాడు, శాసనాలు ఇచ్చేస్తాడు, ఆజ్ఞలు జారీ చేసేస్తూ ఉంటాడు. ఏం కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ఎలా చేయకూడదు, అన్ని ఆజ్ఞలు. ఇప్పుడు చెప్పండి, నీకు నచ్చినట్టు చేస్తావా, ఆయనకు నచ్చినట్టు చేద్దావా? నీ న్యాయకర్త రెండోది, నువ్వు నీకు ఇప్పుడు ఆయన ఎవరు? శాసనకర్త. నిన్ను గైడ్ చేసేది, నిన్ను రూల్ చేసేది, నీకు డిక్రీ ఇచ్చేది, డిక్లేర్ చేసేది ఆయనే. ఇక నువ్వేమి చేయటానికైనా ఆయన రూల్లో ఎత్తుక్కోవడమే, బైబిల్ ఎత్తడమే. ఎక్కడుంది ఎక్కడుంది ఆయన గురించి ఏం చెప్పాడు? నేనేం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏం ఎందుకు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అన్ని విషయాలు ఇప్పుడు ఆయనలో శాసనాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన శాసనాలు చూసి దాని ప్రకారం మనం చేసుకెళ్ళిపోవడమే. ఎవరన్నా వచ్చి దేవుడు మాట్లాడతాడా అని అడిగారు అనుకోండి, ఇందాక ఒక పాప ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అమ్మాయితో చెప్తున్నాను, అనయ్య మా పాప ప్రార్థన చేస్తుంది కానీ అసలు బైబిల్ చదవదు అనయ్య అంది. ఓహోహో సరే, ఒక మాట వినమ్మా, నేను అవతల వైపు ఫోన్లో నేను హలో అన్నాను, అవతల వాడు మాట్లాడలే, హలో వింటున్నారా, నేనే మీతో చెప్తున్నది నీకే అని చెప్పు, ఒక గంట సేపు నువ్వు చెప్పాలనుకోవాలని చెప్పేసావు అనుకోండి, అవతల వాడు నీకు మాట్లాడుతున్నారా లేదు నీకు ఎలా తెలుసుది? హలో హలో పొలో తెలీదు. సో నువ్వు వినాలి, అవతల వైపు వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. వన్ సైడ్ కన్వర్సేషన్ ప్రేయర్ ఏంటంటే మనిషి దేవునితో మాట్లాడడం, సెకండ్ కన్వర్సేషన్ దేవుడు మనతో మాట్లాడడం ఏంటంటే బైబిల్. ఇది దేవుని మాట. అందుకే ఒకవైపు నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోయి రెండో వైపు నువ్వు వినలేదు అనుకోండి అవకాశం లేదు, కన్వర్సేషన్ కంప్లీట్ అవ్వదు. సో దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, ఆయన నాకు శాసనాన్ని ఇచ్చిన తర్వాత ఈ శాసనాన్ని దాటిపోకుండా నన్ను నేను అదుపు చేసుకోగలగడం దేవుని ఉద్దేశంలోకి రావడం. బైబిల్లో ఇలా ఉంది కాబట్టి నేను నమ్మను, బైబిల్ ఇలా చెప్పింది దీన్ని దాటి నేను చెయ్యను, బైబిల్ ఇలా చేయమంది కాబట్టి నేను సొరగను, బైబిల్ ఇలా చెప్పింది దాని ప్రకారం నేను చేసుకెళ్ళిపోతాను. ఎందుకు? నా శాసనకర్త ఆయన, నన్ను ఏమి కావాలనుకుంటున్నాడో, నా ఆలోచన ఏంటో, దేవుని ఆలోచన ఏంటో నాకు చూపించేది ఇక్కడే, ఈ శాసనాన్ని దాటిపోను. మూడవది ఏంటి? ఆయన నాకు రాజు ఏం చేస్తాడు చెప్పండి? ఎస్ పరిపాలన చేస్తాడు, ఇంకా అధికారము కలిగి ఉంటాడు, మనకు కావాల్సిన ప్రజలకు కావాల్సినటువంటి అన్నిటినీ అంటారు కదా, మరి పలానా రాజుగారి పరిపాలనలో శాంతి సుభిక్షంగా వర్ధిల్లింది అంటే ఏం చేస్తుంటాడు, అంతా యుద్ధాలు రాకుండా చుట్టూ కాసుగా అన్ని చేసుకున్నాడు, అన్ని రాజు. ఆయన మనకి రాజు, ఒకసారి చెప్పండి ఆయన నాకు రాజు. ఆయన మనల్ని ఏం చేస్తాడు ఇప్పుడు? రాజుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే రక్షించడం, నిన్ను రక్షించడం. ఎలా రక్షిస్తాడు? ఏ వేటి నుంచి నీకు రక్షణ కావాలి చెప్పండి ఇప్పుడు? వేటి నుంచి కావాలి, ఎవరి నుండి కావాలి? శత్రువుల నుంచి నంబర్ వన్, ఇంకా మన శరీరానికి కావాల్సిన రక్షణ కాపుదలు ఏంటో చెప్పండి. అనారోగ్యం రాకుండా కాపుదల. అందుకేం చేశాడో తెలుసా ఆయన? నీకు రోగం కలగకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనే మన రోగములను, అది జరిగిందని నీకు తెలియాలి. నీకు రాజు అయినప్పుడు నీకు వ్యాధి కలిగిన వెంటనే నాకు నేను దేవుని దగ్గరికి రాకుండా హాస్పిటల్కి వెళ్ళలేను. దేవుని దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే, నా వ్యాధి నువ్వు తీసుకున్నావు కదా ప్రభువా, అయినా దాని సింప్టమే ఉంది నా దగ్గర, వ్యాధి లేదు, వ్యాధి లక్షణం నాలో ఉంది, ఈ లక్షణాన్ని గుణపరచుకోవడానికి నేను మందుల దగ్గరికి వెళ్తున్నాను, వైద్యుల దగ్గరికి వెళ్తున్నాను. ద డిసీజ్ వాజ్ బీన్ టేకెన్ బై జీసస్, తీసేసుకున్నాడు. నీకు క్యాన్సర్ రాని, హెచ్ఐవి రాని, లేకపోతే ఇంకేదో బలహీనత రాని, జ్వరమే రాని, ఈ వ్యాధిని ఆల్రెడీ ఆయన తీసేసుకున్నాడని బైబిల్ చెప్తుంది, అది నమ్ముతున్నాను. కానీ ఈ సింప్టమ్ నన్ను ఇబ్బంది పెడుతుంది ప్రభువా, అంటే లక్షణం, ఈ లక్షణం నుంచి నా కాపుదల కొరకు నేను మందుల దగ్గరికి వెళ్తున్నాను. డాక్టర్లు ఏం చేస్తారు? ఆపరేషన్ చేసిన వాడినే నీ బతుకు 1000 సంవత్సరాలు గ్యారంటీ అని ఎవడని చెప్పాడా? ఎందుకు? వాళ్ళకే తెలియదు. హీలింగ్ ఎవరు ఇవ్వాలి? స్వస్థత యెహోవాది, డాక్టర్లు కాదు, మందులు కాదు కదా. ఇప్పుడు నాకు వ్యాధుల నుంచి రక్షణ, ఇంకా నా పిల్లల ప్రాణాల నుంచి నా లైఫ్ రక్షించబడాలి కదా, ఆ రక్షణ, ఇంకా మీ దేహాలకు ఎక్కడెక్కడ ఏ విషయంలో రక్షణ కావాలి అంటే దేవుని యొక్క ఆలోచనలోనికి నువ్వు రావడం అంటే నువ్వు సొంతంగా ఆలోచించడం మాని దేవుని ఆలోచనకు అప్పగించుకోవాలంటే నీకు ఈ విషయం తెలియాలి, దేవుడు నీకేమయ్యినాడో తెలియాలి. లేకపోతే లోకంలో నువ్వు దేవుని తెలుసుకున్న వ్యక్తిగా నటిస్తూ బతుకుతావు అంతే. నీకు బతుకత నటన ఇంకా అంటే దేవుడు తెలుసాడు, ఆ తెలుసు, సువార్త చెప్తున్నాను కదా, చచ్చికెళ్తున్నాను కదా, అప్పుడప్పుడు నేను కానుకలు ఇస్తున్నాను, నేను ఇచ్చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇవన్నీ ఆచారం క్రైస్తవ్యం. ఆత్మీయ క్రైస్తవ్యం అది కాదు. ఏమిటి ఆత్మీయత? నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకున్న తర్వాత ఆ ఉద్దేశాలు నావి అని గుర్తించి నా హృదయాన్ని నా మనస్సును నా ఆలోచనను దేవునికి అప్పగించుకోవడం అది కావాలి. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడెక్కడ నీకు కాపుదల ఇచ్చే ఇవ్వాల్సిన వాడు ఇప్పుడైనా? ఆ కరువు రాకుండా కాపుదల మంచి మాట, లేవి కలగకుండా రాకపోకల్లో ప్రయాణ రాకపోకల్లో కాపుదల. బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి కదా, ఇది మొదలుకొని నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దేవదూతులకు ఆజ్ఞాపించాడట, ఆ లేవు నీ చేతులను ఎత్తుపెట్టుకుంటారంట. ఎన్నో ఇంకా కాపుదల కొరకు రక్షణ రక్షించడానికి ఏ విషయాలు కావాలి నీకు? తప్పిపోకుండా, దట్స్ ట్రూ. ఇది చాలా సార్లు మనం అనుకుంటూనే చాలా మంది ఎందుకు తప్పు చేస్తున్నారో తెలుసా? తప్పు చేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తున్నాను అనే విషయం తెలియకపోవడం వల్ల తప్పు చేస్తాడు. ఆ మిస్ట్రాక్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఆ జంక్షన్ వాడికి తెలిస్తే ఏం చేస్తాడు? లేచిపోతాడు లేదా? పడిపోయినాడు, నేను పడిపోయాను తెలిసి లెగిస్తాడు లేదా? పడిపోయామన్న విషయం కూడా తెలియని వాడే దానిలో పడిపోతాడు. దానిలో పెద్ద పాపం ఏంటో తెలుసా? మొదటిది తెలుసా, తప్పు ఎప్పుడు చేస్తావు అనే విషయం నీకు తెలియకుండా చేసే రెండు తప్పులు ఉంటాయి. ఒకటి వ్యభిచారం, రెండు అబద్ధం. ఈ రెండు కూడా మీరు చేస్తున్నారనే విషయం మీకు తెలియదు, తెలియకుండా దాన్ని కమిట్ చేస్తూ ఉంటారు. ఈ రెండే బలహీనతలు. నీకు ఎన్నిసార్లు చెప్పు నువ్వు నిజంగా ఉన్నావా అని అడిగితే నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదంటావు, కానీ నీ హృదయం ఎప్పుడు అబద్ధంతో నిండిపోయి ఉంటుంది. నువ్వు వ్యభిచారం చేస్తున్నావా అని అడిగితే చచ్చా నేనెప్పుడు అండి బాబు, నేను మా ఆయన నేను ఎప్పుడు ఎప్పుడు అడగలేదు, కానీ నీ హృదయంలో అనేక విగ్రహాలతో అనేక వ్యక్తులతో అనేక పరిస్థితులతో నువ్వు మోహిస్తూనే ఉంటావు లోపల. రెండు చాలా బలహీనతలు, నీకు తెలియకుండా నువ్వు చేసేటువంటి పనులు. ఇంకా ఈ బలహీనతల మధ్య నువ్వు కాపుదల, తొట్టులు పోకుండా నిన్ను కాపాడుటకు బైబిల్ చెప్తుంది. ఆయన ఇంకా ఇంకా ఆయన కురుకోడలే, ఇంకా నానా నీ తలంపులు. నిజంగా మన తలంపులను కనుక ఆయన కాయకపోతే మనం ఇక్కడ కూర్చున్నాం కానీ ఎన్ని ఆలోచిస్తాం. ఇప్పటికీ చాలా మంది, నేను రీసెంట్ గా ఒక సైంటిస్ట్ తో మాట్లాడినప్పుడు ఆయన అన్నాను, సార్ మీరు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఆహారం గురించి ఆలోచిస్తున్నారా లేకపోతే ఇంక దేని గురించి ఆలోచిస్తున్నారని, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ విత్ సైంటిస్ట్ క్లియర్. అంటే ఆయన అన్నాడు, మేము ఇప్పుడు జెనెటికల్ హైబ్రిడ్స్ కోసం ఆలోచిస్తున్నాను అన్నాడు. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ మార్స్ మీదకి ఎప్పుడు వెళ్ళిపోతాం మనం అని అడిగాను. అదే మార్స్ అంగారు కూడా మూన్ చంద్రుడు. మార్స్ మీదకి వెళ్ళింది కదండి రోవరు, అంగారక గ్రహం మీదకి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతామన్న అంటే షార్ట్లీ అన్నాడు. అంటే ఎంత టైము? ఇస్ ఇట్ ఏమన్నా లైట్ని ఇయర్స్ లో మాట్లాడతామా లేకపోతే బేసిక్ ఇయర్స్ లో భూమి ఎర్త్లీ ఇయర్స్ మాట్లాడదామా అని అడిగారు. అంటే ఊరుకోండి సార్, మీరు మరీ ఇలాంటి లాజిక్లు అడుగుతారు, మా చేత ఏదో చెప్దాం అనుకుంటున్నారు, మీరేం చెప్తారు చెప్పండి అన్నాడు. నాకేం తెలియదు కానీ నాకు ఒకటి నిర్ణయం తెలియాలి, భూమి మీదకు వచ్చినప్పుడు లూసిఫర్ భూమి మీద పడిపోయాడని తెలుసు, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లవాడు చూడెను, బైబిల్ నాకు తెలిసింది కాబట్టి నాకు తెలిసిపోయింది. చంద్రమండలంలోకి వెళ్ళిపోయిన తర్వాత పొస్టు దేవుడు ఎవడు ఉంటాడు సార్ అన్నాను. మార్స్ లోకి వెళ్ళిన తర్వాత పొస్టు ఏ దేవుడిని పెడతారు సార్ అన్నాడు. మాకు ఇంతవరకు ఆలోచన రాలేదండి అన్నాడు. నువ్వు పట్టుకెళ్ళి విగ్రహం పెట్టే, ఏదో విగ్రహం పెట్టే, పెట్టేసి దానికి నీ పేరు పెట్టేసుకో, నువ్వే దేవుడు అయిపోతావు. ఎందుకు అక్కడ ఇంకా సృష్టి ప్రస్తుతానికి కనపడలేదు మనకి, మరి శూన్యంలో ఏదో వచ్చింది అంటే నేను చెప్పలేను, అప్పుడు నా బైబిల్ అది చెప్పలే. ఏ దేవుడిని పెడతారు చంద్రమండలంలోకి వెళ్ళి మనం ఇల్లు పెట్టిన తర్వాత? ఇజ్ ఇట్ యేసు ప్రభు, వెంకటేశ్వర స్వామి, చైనా దేవతలు ఏమన్నా పెడదామా? మరి అన్ని దేశాల్లో అది దేవతలు ఉన్నారు కదా. ఆయన అన్నాడు, ఆలోచించాల్సిన విషయమే సార్ అని. మరి నీ జ్ఞానము గొప్పదా, నీకు జ్ఞానం ఇచ్చిన వాడు గొప్పవాడా? అది తెలిస్తే తప్ప నీ జీవితంలో ఒక రాజు ఉన్నాడనే విషయం నీకు తెలియదు. మేబీ యువర్ సైన్స్ ఇస్ గుడ్ సైంటిఫికల్లీ, దెర్ ఇస్ అ రీజన్స్, నీ హార్ట్ లో దేవుడు ఏమిటి, దేవుని ఆలోచన ఏంటి నా గురించి అనే విషయం నీకు తెలియాలంటే నీకు నాలుగు అంశాలు తెలియాలి. ఒకటి, ఆయన నాకు రాజు. రెండు ఆయన నాకు శాసనకర్త, మూడు ఆయన నన్ను నాకు న్యాయాధిపతి, నాలుగు నా సృష్టికర్త. నన్ను తయారు చేసిన వాడికి ఓ మ్యాప్ ఉంది, ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఆ ఆలోచనకు నేను వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? నువ్వు నీ ఇంట్లో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఎక్కడైనా నువ్వు ఉన్నావు అంటే, ఆయా ప్రదేశాలలో నిన్ను ఉంచుట ద్వారా నిన్ను దేవుని యొక్క సంపూర్ణతలోకి తీసుకురావడమే దేవుని ఆలోచన. విసగొద్దు, ఏం చేయకూడదు చెప్పండి. ఇప్పుడు కోపడద్దు, సొనగొద్దు, అసలు లక్షణం అది, సొనగొద్దు, తిరుగుబాటు చేయొద్దు, వదలొద్దు, దూరం అవ్వద్దు, మాట్లాడు, భయపడొద్దు. గుడ్. అంటే భయపడద్దంటే అసలు భయపడద్దా దేవుడికి? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం. ఆ భయం పడండి, ఇంక దేనికో భయపడకండి, ఇంకేమేం చేయొద్దు. నీకు తెలుసు ఏమేం చేస్తున్నావు నువ్వు, అవి నువ్వు చేయకుండా మానేస్తే దేవుని ఆలోచన నీకు అర్థమవుతుంది. చాలా మంది దేవునితో ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ఇన్సెక్యూర్డ్, దే ఆర్ నాట్ కంఫర్టబుల్. ఏంటో ఎవరు, ఎంతమంది ఇక్కడ నాతో నేను దేవుడు నమ్ముకున్నా నాకు అసలు ఏం భయం లేదని ఎవడు ఎవడున్నాడా? నేను ఛాలెంజ్ చేస్తాను, పాస్టర్లో కూడా లేదు ఈ దయ్యం, ఆ ధైర్యం లేదు. నేను దేవుడు నమ్ముకున్నాను బ్రదర్, నాకేం తక్కువ? ద దేవుణ్ణి నమ్మిన రోజు ఇలాగే ఆలోచించాను, ఈ రోజు అలాగే ఆలోచిస్తున్నాను. నేను ఎప్పుడు తగ్గించుకోలేదు, ఎప్పుడు తగ్గలేదు నాకు. అంటే దేవుడు నాకు అన్ని కార్యాలు చేస్తాడా? రోడ్డు పక్కన అమ్మే 5 రూపాయల భోజనాలు కూడా తిన్నాను నేను, మంచినీళ్ళు రైల్వే స్టేషన్ లో కూడా తాగాను, ఎవడైనా ఏమన్నా పెడతాడని అలా ఎదురు చూశాను, ప్రేయర్కి ఎవడైనా వస్తే ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూశాను. బట్ ఏ రోజు నాకు దేవుని మీద నాకు కోపం కానీ, దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నా సిగ్గు కానీ, అవమానం కానీ ఎప్పుడు కలగలేదు నాకు. ఆల్వేస్ క్రేజీ టు బీ విత్ గాడ్. దేవుడితో ఉండడం అనేది ఒక గొప్ప ధన్యతగా భావించాను నా జీవితంలో ఇప్పటికీ. దేవుడు నమ్ముకున్నాం కదా, ఇంకా దీనమైన ప్రార్థనలు, ఇంకా ఏడుపులు, ఇంకా దుఃఖాలు. చాలా మంది చూసి ఇది దేవుడు నమ్ముకుని మీరే మరి ఆఖరికి ఏం చెప్తాం చెప్పండి, ప్రార్థన చేద్దాంలే మనకు ఇంకేమైనా చెప్తామా? బికాస్ ద సేమ్ గాడ్ ఫర్ మీ అండ్ యూ. నా పట్ల దేవుడు ఏమై ఉన్నాడో తెలిసిపోయిన తర్వాత ఇంక దేనికి నేను భయపడాల్సిన పని లేదు. ఏం చేస్తాడో దేవుడు, ఏం చేస్తాడు చెప్పండి, అన్యాయం చేస్తాడా? మరి ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. న్యాయం చేసే దేవుడు నువ్వు ఎక్కడ వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎందుకు చేయాలో అది తెలియదేటి. మరి ఇంకెందుకు నీకు ఏడుపు, దుఃఖం ఎందుకు? ఉల్లాస వస్త్రము అన్నాడు ఆయన. దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తాడట? ఉల్లాసంగా. మామూలు చిరిగిపోయిన మొట్టలు ఇట్లా ఎలా చేసి కప్పుకోలేక చచ్చిపోతూ ఉంటే నీ దగ్గరికి దీన్ని తీసుకొచ్చి మొక్కుమల క్లాత్తో చక్కగా అలంకరించాడు అనుకోండి, ఎలా ఉంటుంది? సిల్క్ క్లాత్, అది ఉల్లాసమైన. నీ విశ్వాస జీవితం అంతటిపై దేవుని అధికారాన్ని నువ్వు ఒప్పుకోగలగాలి. అప్పుడు నీ ఆలోచనలు తీసివేసి దేవుని రూపానికి తగిన ఆలోచన నీ మనసులో పెడతాడు. అది దేవునికి ఇష్టమైన పరిపూర్ణమైన భక్తి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి కూడా ఈ బేదార్పులు, ఈ ఏడుపులు, వాళ్ళెవరో ప్రార్థన చేస్తాం రండి మీ సమస్యలు తీరుస్తాం ఆరుస్తాం అంటారు వాళ్ళు. ఎవడు తీర్చగలడు? నీ న్యాయాధిపతి ఎవడు? పాస్ట్రా ప్రభువా, ఏ ఎందుకు నమ్ము నువ్వు? ప్రతి వాక్యం నీ దగ్గర ఉంది, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు, అవేం చేయకుండా ఉండేటట్లు నువ్వే ఒక కాగితం రాసుకో. ఏమేం చేయకూడదో మీరు రాసుకోండి, వచ్చేవారం మనం మాట్లాడుకుందాం ప్రభు చేతి అయితే. ఏమేం చేయకూడదో చెప్పండి, నేను చెప్పను, నీకు తెలుసు ఏమేం చేయకూడదు. నువ్వేమేం రెగ్యులర్ గా చేసేస్తున్నావో క్రైస్తవుడు అయ్యుండి ఏమేం చేయకూడదో ఒకసారి రాసుకోండి. సింపుల్ థింగ్స్ ఏంటంటే, ఒకటి, నేను దేనికి ఏ పరిస్థితికి భయపడకూడదు, దేనికి చింతించకూడదు, దేనికి దుఃఖపడకూడదు, దేనికి సణగకూడదు, కోపడకూడదు, నేను రాత్రి విన్నాం కదా కేకలు వేయకూడదు, ఇంకా ఇంకా దేవునికి ఆపోజిట్ గా చేసే ఇష్యూస్ కొన్ని కొన్ని చెప్పుకోండి. దెబ్బలాడే వాళ్ళకే తెలుస్తుంది అందరికీ జగడాలు రావు. దెబ్బలా ఎవరైతే దెబ్బలాడుతూ ఉంటారో వాళ్ళకే ఆ దెబ్బలాడటం అనే లక్షణం యొక్క లక్షణం వాళ్ళకి గుర్తొస్తుంటాయి. ఓ పని చేయండి, కనీసం 20 ఎతకండి. ఎన్ని? మినిమం 20 వెతకండి, మాక్సిమం మీరు ఎన్ని రాసినా గొప్పే. నీ దేవునితో, నీ దేవునికి దూరంగా నువ్వు నమ్మాల్సినవి నువ్వేమేం చేస్తున్నావో రాసేస్తే ఆపోజిషన్స్ లో దేవుడు నీతో మాట్లాడేస్తాడు. ఇక నిన్ను నువ్వు ఒప్పేసుకున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడండి. ఒప్పుకుంటే ఏం చేస్తాడు? భయ్యా నువ్వు చెప్పిన వాక్యం ప్రకారం దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పేసుకున్నాను, దేవుడు ఏం చేస్తాడు? పుస్తకంలో రాస్తాడా? ఒప్పుకోకపోతే రాసి ఉంటుంది, ఒప్పుకుంటే కూడా సరే. సముద్రాఖాతంలో పడేశాను, విపిఎన్ ఖాతలో పడేశాను చెప్పాడు కదా. నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం నిలిచి ఉండదండి. రోయ్ మీ పాపమును మీరు ఒప్పుకొనని ఎడల, ఒప్పుకొంటే నీతిమంతుడు, ఒప్పుకోకపోతే మళ్ళీ మీకు జడ్జిమెంట్. జడ్జిమెంటే ఏమండి, ఆయన దగ్గరికి వచ్చి బొకాయిని చెప్తే న్యాయపతి తెలియదండి. చెప్పండి, నా చే నాకే తెలియదు, నేను చెయ్యలే దొంగతనమే చేయలేదు అనుకోడు. ప్రాసిక్యూషన్ వారు ఒక పగిపో నిందారోపణ చేస్తా ఉంటారు. ఏదో ఒక రుజువు న్యాయమూర్తికి మైండ్ లో ఏం చెప్తాడు దేవుడు, వీడు డబాయిం చేస్తాడు, వీడు సెక్షన్ డబాయిం పేసే కేసు అంటాడు. దెబ్బని 300, 320 రాసేస్తాడు సెక్షన్. చట్టం వచ్చేస్తా లేదా, నువ్వు డబాయించిస్తే న్యాయాధిపతిని చదివావు కదా, ఆయనకి నిజం తెలీదా? ఏమండి, ఈయన సుప్రీంకోర్టు కాదు, ఓవర్ ఎవ్రీ కోర్టు. ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగా కోవర్ట్ గా మారతావో లేదో నీ ఇష్టమే. ఒప్పేసుకున్న 20 లక్షణాలు రాశారనుకోండి, అవి కొట్టేస్తాడు దేవుడు. మరోసారి నీకు తెలిసిపోద్ది ఇలాంటి తప్పులు నేను చేయకూడదు, దేవుని దగ్గర ఒప్పేసుకున్నానండి, ట్రై, ఒక 20 లక్షణాలు రాసుకోండి. సరేనా, మనం ఏం చేస్తున్నామో ఏం చేయకూడదో మీకు తెలిసిన ఒక బేసిక్ దేవునిలో ఉండి మనం చెయ్యకూడని ఒక 20 లక్షణాలు అని రాసి పెట్టండి. ప్రార్థన చేసుకుందాం.